ఇంత రాజ్యం చూడాలంటే కష్టం కనుక నా తమ్ముళ్ళు నలుగురిని నాలుగు దిక్కులకి అధిపతులు చేస్తాను. వాళ్ళు నా మాట వింటూ ప్రజల్ని కన్నబిడ్డల్లా చూస్తారు అని ప్రజలకు చెప్పి, జనులారా, నేను ఎప్పుడు మిమ్మల్ని ఎలా ప్రేమగా చూస్తున్నానో అలాగే నా తమ్ముళ్ళను చూడండి, నా తమ్ముళ్ళను కూడా మీకు పరిపాలకులుగా ఇస్తున్నాను, మా తమ్ముళ్ళు మిమ్మల్ని అలాగే చూస్తారని చెప్పి తూర్పు వైపున్న సామ్రాజ్యం అంతా, అంటే ఈ బెంగాల్ మొదలైనవన్నీ కూడా ఒక తమ్ముడికి ఇచ్చేశాడు. పశ్చిమ దిగ్భాగం అంటే ద్వారకా, ఈ గుజరాత్, ఈ మహారాష్ట్ర, ఇదంతా ఒక తమ్ముడికి ఇచ్చాడు. దక్షిణం అంతా మన తమిళ, ఆంధ్ర, కేరళ, కర్ణాటకలంతా నాలుగు మరొక సోదరుడికి ఇచ్చాడు. ఇంకొకడికి మొత్తం ఉత్తరం వైపున్న భాగం అంతా ఇచ్చేశాడు. ఈ విధంగా నాలుగు దిక్కులకి నలుగురిని పెట్టి మధ్యలో తానుండి ఈ నలుగురు తనకి సామంతులుగా ఉండగా వాళ్ళు చాలా జాగ్రత్తగా పరిపాలన చేస్తూ ఉండగా అసలు సింహాసనమే తనుకుతున్నాడు. అంటే ఆయన సెంట్రల్ గవర్నమెంట్, వీళ్ళంతా స్టేట్స్. ఈ స్టేట్ గవర్నమెంట్లతో వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్కి ఎక్కడికక్కడ. అందులో శరీర వాళ్ళు ఈడా ఈ సెంట్రల్కి పెద్ద ఇబ్బంది. మొదట్లో వీళ్ళు ఐకమత్యంతోనే ఉన్నారు, కలిసే పోటీ చేశారు నలుగురు అన్నదమ్ములను. కొద్ది రోజులు ఒక నాలుగేళ్ళు గడిచింది. ఇలా ఉండగా ఈ నలుగురికి అదృష్టవశాత్తు మంచి పురోహితులు ఉన్నారు, మంచి మంత్రులు ఉన్నారు. అందులో ఒక దక్షిణం వైపున ఉన్నటువంటి రాజ్యాన్ని సౌరి అనే తమ్ముడు పరిపాలించేవాట. ఈ దక్షిణం అంతా సౌరికి ఇచ్చారు. అంటే దక్షిణంలోనే మొదలైంది ముసలం. ఈ దక్షిణ భారతంలో సౌరి అని పేరు కలిగినటువంటి ఒక రాజుగారు తమ్ముడు, ఈ కనిత్రుడు తమ్ముడు పరిపాలించేవాట. అతనికి విశ్వవేది అని ఒక మంత్రి ఉన్నాడు. వీడు మంత్రి కాదు, కంత్రి. వీడు ఒక రోజున వచ్చి, మహారాజా, మీరు ఎంత అమాయకులండి, మీ రాజుగారిని, ఏది కనిత్రుడిని, అన్నగారిని నమ్మేస్తున్నారు. ఆయన ఎంత తెలివైనవాడో తెలుసా, మొత్తం పగ్గాలన్నీ తన దగ్గర పెట్టుకున్నాడు. మొత్తం మీరు కప్పం కట్టాయని పంపిస్తే మన కప్పాన్ని నెలకింతని పంపిస్తూ ఉంటాడు, మనకేమో స్పెషల్ ప్రాజెక్ట్ ఇవ్వడం. ఇటువంటి వాడిని ఎందుకండి నమ్మడం మీరు? అసలు రాజ్యం అంతా మనమే ఆక్రమించేసుకుంటే పోలా, మీరు స్వతంత్రులు అయిపోండి. ఉత్తరం వైపు వాళ్ళు ఇంకో తమ్ముడిని రెచ్చగొట్టి వాడిని స్వతంత్రుడిని చేద్దాం, తూర్పు వైపు వాళ్ళని రెచ్చగొట్టి అటు వాళ్ళు స్వతంత్రులు అయ్యేలా చేద్దాం, అలాగే పడమర వాళ్ళు స్వతంత్రులు చేద్దాం. అప్పుడు మధ్యలో కేవలం హస్తినాపురం మిగులుతుంది. ఆ హస్తినలో వాడు చస్తిని అమ్మ అంటాడు. ఈ విధంగా కనిత్రుని దూరం పెడదాం. మీకు తెలియదండి అంటే వాడు మొదట్లో ఒప్పుకోలేదట. ఎంత మాటిది, మా సోదరుణ్ణి మోసగించి నేను స్వతంత్రం ప్రకటించుకుని అతనితో యుద్ధం చేస్తాను. తప్పు తప్పు తప్పు, చిచ్చిచ్చి. ఆతడన్న ఏము తమ్ములము అతులితమగు ధరణి వలయం అతడును మా మాక్షితి భాగములేమును సుస్థితి నేలుచును నికి చేయు చెత్త ప్రీతిన్ అన్నట్టు పాపం. తప్పు తప్పు, ఆయన అన్న, మేము తమ్ముళ్ళం. అన్నగారి మీద దండయాత్ర చేసే తమ్ముళ్ళు ఉంటారా? ఈ రాజ్యం మాకిచ్చి కేవలం పైన ఈ ఎవరి శత్రువుల వల్ల ఇబ్బంది లేకుండా మమ్మల్ని కాపాడుతున్నాడు. పూర్తి పెత్తనం మాదే. నిజం చెప్పాలంటే మేము కప్పం కట్టి అక్కడ పంపుతూ ఉంటే అప్పనంగా కప్పం కంటే ఎక్కువ ఆయనే పంపుతున్నాడు. ఆయన ద్వారా మేము సుఖంగా ఉంటున్నాం. నాలుగు వైపుల అన్నదమ్ములం సుఖంగా పరిపాలిస్తూ ఐకమత్యంతో ఉంటున్నాం. పైగా మా తండ్రి కూడా ఐదుగురు కలిసి ఉండండి అని చెప్పాడు. కలిసి ఉంటే కలదు సుఖం, లేదా విదేశీయులు నెత్తి మీద పడతారు. అది తెలియదానికంటే వాడు వినలేదు. వారి పిచ్చివాడా, నా మాట వినరా, నా మాట వినరా రోజు చెప్పగా చెప్పగా ఈ సౌరి అనేవాడు విశ్వవేది అనే మంత్రి యొక్క వల్ల పడిపోయాడు. అయితే అన్నగారు బలవంతుడు కదా, అంత గొప్ప చక్రవర్తిని, ఎంతోమంది యొక్క సహాయం కలిగిన వాడిని ఎలా పడగొట్టచ్చు అన్నట. ఒకటే దానికి టెక్నిక్, నువ్వు ఒక్కడివి మీ అన్నగారి మీద యుద్ధానికి వెళ్ళావా, ఒక్క దక్షిణం ఒకటి అటు ఎడితే దెబ్బతింటావు. ఉత్తరం వైపున్న నీ సోదరుణ్ణి, పడమర వైపున్న సోదరుణ్ణి, తూర్పు వైపున్న సోదరుణ్ణి, నలుగురిని నా మంత్రాంగంతో మన వశం చేసుకుందాం. మీ నలుగురు కలిశాక ఎలా పడగొట్టాలో చెబుతాను అని మొత్తం మీద నలుగురు అన్నదమ్ములను చోట చేర్చాడు. క్రమంగా నూరిపోయిగా నూరిపోయిగా అటు తూర్పు వాడు ఒప్పుకున్నాడు, పడమర వాడు ఒప్పుకున్నాడు, ఉత్తరం వాడు ఒప్పుకున్నాడు. ఈ నలుగురు కలిశారు. కలిసి ఇప్పుడు మనం కనిత్రుని పడగొట్టి సామ్రాజ్యం ఆక్రమించుకుందాం. కానీ కనిత్రుడు అసహాయసూరుడు. మనం నలుగురు కలిసి ఈ నాలుగు దిక్కుల్లో ఉన్న సైనికుల్ని వెంట పెట్టుకెళ్ళినా ఆ మధ్యలో ఉన్న కాస్త భాగంలోనే ఉండి మనల్ని పడగొట్టగలడు. వాడి దగ్గర మంత్రశక్తులు ఉన్నాయి. అన్నిటికీ మించి ధర్మాత్ముడు. ఒక ధర్మాత్ముడిని పడగొట్టాలంటే ఏం చేయాలి? ధర్మాత్ముడిని పడగొట్టడం కష్టం ఉండదు. అందుకే ఇంతమంది కుమ్మక్కవుతారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఒక్కడి మీద ఇంతమంది ఐకమత్యం ఐకమత్యం అని ఎందుకంటున్నారంటే వాడు ధర్మాత్ముడు. ధర్మాత్ముడిని పడగొట్టాలంటే కష్టం. ఎల్లా ఎల్లా అని ఆలోచించగా అప్పుడు మంత్రిగా చెప్పేట, మన పురోహితుల్ని ఒక తోటకు చేరుద్దాం. అభిచార హోమం అని ఒక హోమం ఉన్నది. అభిచార హోమం అంటే ఇదివరకు కూడా చెప్పాను మీకు, ఓ యజ్ఞం తయారు చేసి యజ్ఞగొండం, అందులో శత్రువుని నాశనం చేయటానికి ఒక శక్తి పుట్టుగాక అంటారు. అప్పుడు ఆ యజ్ఞగుండంలో నుంచి వీళ్ళు చదివిన మంత్రములకి వేసిన నెయ్యికి ఈ ఆహారానికి సంతృప్తి పొంది ఒక భయంకర రాక్షసుడు పుడతాడు. రాక్షసుడు కానీ రాక్షసి కానీ ఈ రాక్షసి ఏం చేస్తుందన్నమాట, వీళ్ళు ఎవరిని చంపమంటే వాళ్ళని చంపుతుంది. దానికి కృత్య అని పేరు. ఈ యజ్ఞమునకు అభిచార హోమం అంటారు. ఇలాంటి హోమాలు ఆ రోజుల్లో చేసేవారు. ఇప్పటికి కూడా అలా చేసేవాళ్ళు ఉన్నారు, కానీ ఇప్పుడు అంత ఓపిక లేదు. బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టాలి, ఎందుకు వచ్చింది అని చేయటం మానేసి దాని బదులుగా తుపాకులతో కాల్ చేస్తారు ఒక దెబ్బకి. ఆ రోజుల్లో అభిచార హోమానికి సిద్ధపడ్డారు వాళ్ళు. పెద్ద యజ్ఞగుండం ఏర్పాటు చేసి ఈ నలుగురు అన్నదమ్ములు కూర్చుని నలుగురు ఋత్విక్కుల్ని పెట్టుకుని అత్యద్భుతమైన యజ్ఞం చేశారు. తల్ల కొన్ని విశ్వవేది కృతి తద్దయునుద్ధతులై పురోహితులు నలుగురు ఆభిచారికము అనారతమును బహు మంత్ర తంత్ర సంకలితముగానునర్ప ఘన గాత్ర భయంకర వక్త్ర శక్తులు జ్వలతర నేత్ర శూల రుచి జాల కరాళ కరోగ్రమూర్తులై. ఏకధాటిన 6 నెలల పాటు దీక్షతో ఒక్క వ్యక్తిని చంపడానికి 6 నెలలు ఒక క్రూరమైన యజ్ఞం చేశారు. ఆ యజ్ఞంలో మంచి మంత్రాలు చదవడం వల్ల, ద్రవ్యం వేయడం వల్ల, నిష్ఠగా చేయటం వల్ల అందులో నుంచి ఒక భయంకర శక్తి పుట్టుకొచ్చింది. భూమ్యాకాశములు నిండిపోయేంత శక్తి పుట్టుకొచ్చింది. దాని తల ఆకాశాన్ని తగులుతున్నదట. ఓరి బాబోయ్, ఆ తల ఉన్నది ఎక్కడో ఆకాశంలో సూర్యుడికి తగులుతున్నట్టుగా ఉంది. బోడిగుండుతో పుట్టాడు, పెద్ద సోలంతో పుట్టాడు వాడు, పెద్ద గడ్డంతో పుట్టాడు వాడు. నేను ఆశ్చర్యపోయేది ఏంటంటే, 6 నెలలు కష్టపడి చివరికి ఒక క్షుద్రశక్తిని సృష్టించే బదులు ఆ రోజులు ఏ రుద్రయాగమో చేస్తుంటే వాళ్ళు ఎప్పుడో బాగుపడేవారు. బుర్ర తక్కువై ఇప్పుడు కొట్టుకునేవాళ్ళు మూర్ఖులు ఉంటారే. తమ తెలివితేటలన్నీ ఒక ధర్మాత్ముడిని పడగొట్టడానికి ఉపయోగించడం, ధర్మం నిలబెట్టడానికి 6 నెలలు వాళ్ళు కృషి చేస్తుంటే ప్రపంచం బాగుపడుతుంది. కానీ మూర్ఖులు కదా, మూర్ఖులకి ఆ దుర్బుద్ధి అలాగే ఉంటుందిట. పోయే కాలం వచ్చినప్పుడు ఇలాంటి దుష్టబుద్ధులు పడతాయి. లేకపోతే ఇక్కడ అంటాడు ఒక మాట, ఈ క్షుద్రయాగం చేసే పొద్దులు రుద్రయాగం చేస్తుంటే ఎప్పుడో బాగుపడే దేశం, వాళ్ళందరికీ ముక్తి వచ్చేది. 6 నెలలు నిష్ఠగా ఉన్నారా లేదా వాళ్ళు, యజ్ఞం చేశారా, వాళ్ళు ఖర్చు పెట్టారా, ఈ పిచ్చి పని బదులుగా అందరూ మెచ్చుకునే పని చేస్తుంటే పరమేశ్వర కటాక్షం వచ్చేది, వాళ్ళు సుఖపడేవారు. కానీ ఏం లాభం చెప్పారు కదా, కాలప్రభావం వల్ల, నీచుల యొక్క స్నేహం వల్ల దుర్బుద్ధులు పుట్టినప్పుడు మంచి పనులు చేయకుండా చెడ్డ పనులు చేస్తారు. నీచుల యొక్క సంపద నీచ కార్యములకు వినియోగపడుతుంది. అందుకే దుస్సాంగత్యం పనికిరాదు. సాంగత్యం చేయకపోయినా పర్వాలేదు, కానీ దుస్సాంగత్యం చేయకూడదు. సత్సాంగత్యం చేయండి పర్వాలేదు, మహాత్ములతో స్నేహం చేయండి. పనికి మాల వాడితో స్నేహం చేస్తే అంతసేపు అనమాట, వాడు పనికి మాల పనులు చేస్తాడు. మనకు తెలియకుండానే పాపాత్ములతో స్నేహం చేస్తే మనకు తెలియకుండానే పాడైపోతాం. 4 రోజులు మా ఇంటి ఎదురుకుండా ఒకడు క్రికెట్ ఆడితే నాకే సిక్సర్ కొట్టాలనిపించింది, అడిగిపోయాను నేను. ఓరి దుంపదాగా నాకే సిక్సర్ కొట్టాలనిపిస్తుంది, ఈ లెక్కన ఈ జనాలు ఏమైపోతారు, వాడు సిక్సర్ అని కొడుతున్నాడు వాడు వాడు. నేనే ఫిక్స్ అయిపోయి అమ్మ బాబో ఇది అన్నమాట దుస్సాంగత్యం. వాడు మా పక్కనే ఖాళీ దొడ్డి ఉంది, ఆ దొడ్డి పక్కన నేను పీఠంలో ఉండేది తక్కువ అనుకోండి, ఉన్న 4 రోజులు మొక్కలకు కలిసి నీళ్లు పోసి అమ్మవారి సేవ కోసమని మొక్కలను పెంచుతున్నాం మేము. ఇక్కడ ఎలా పెంచుతున్నారో అలాగే, కాకపోతే మాది కొంచెం పేద పీఠం, అందుకని నాకు పనివాళ్ళు లేరు, మొక్కలకు నీళ్లు వేసేవాళ్ళు లేరు. నేను మరి ఏం చేయనండి, ఏదో పురాణాలు చెప్పుకునేవాడిని కానీ నేను నా దగ్గర డబ్బు ఎక్కడిది, కాశీలో పీఠం కట్టడానికి ఎంత బాధపడుతున్నానో మీకేం తెలుసు, కాశీ 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 అని నా కోరిక. చివరి రోజుల్లో అక్కడ చచ్చిపోవాలని కోరిక. దానికోసం 100 గజాలు కొనడానికి నా శక్తి ఇంకా ప్రస్తుతానికి సరిపోవట్లేదు, ఆ కాశీ విశ్వేశ్వరుడు ఇవ్వాలి అంత. అలాగని మిమ్మల్ని ఏమి ఇప్పుడు నేనేమి మిమ్మల్ని బాధపడమని కష్టమా, చెప్పొచ్చేది ఏంటంటే మా తోటకి పక్కన ఖాళీ గ్రౌండ్ ఉంది, ఆ గ్రౌండ్ కొనలేక వదిలేసాం. ఈ ఇందులో మొక్కలు వేసి ఆ మొక్కలకు నీళ్లు పోస్తున్నాను ఒక రోజున. ఆ పక్కన కుర్రాళ్ళు గయ్య నరుస్తున్నారు, చూస్తే క్రికెట్ ఆడుకుంటున్నారు వాళ్ళు. నేను కాసేపు మొక్కలకు నీళ్లు పోయడం అనేసి, ఇది నేను చాలా కాలం క్రితం మాట చెబుతున్నాను, ఇప్పుడైతే అలాంటి వాటికి లొంగం కానీ పీఠం పెట్టిన కొత్తలాడు చూశాను. వాడోహడు పెట్టమని బంతి కొట్టాడు, సిక్సర్ అన్నాడు. ఓహో నేను కూడా వెళ్ళి కొడితే బాగుండే, బంతి ఏదో బాగుంది అనుకున్నాను నేను, ఏదో నీళ్లు పోయడం అనేసి. ఆ తర్వాత ఒక క్షణం అయ్యాక, హారి దుర్మార్గులారా, మీరు క్రికెట్ ఆడుతూ సిక్సర్ అని అడిగితే నా మైండ్ కూడా అక్కడికి ఫిక్స్ అయిపోతుందంటే ఇంక ఈ పిల్లలు ఎంత పాడైపోతారు. అందుకే సాంగత్యం ప్రమాదం అన్నారు. కాబట్టి జ్ఞానులం కాబట్టి వెనక్కి రాగలిగాం కానీ, లేక నాకు కూడా అనిపించిందండి, నేను కూడా ఒక క్షణకాలంలో ఈ పిల్లలతో కలిసి ఆడుకుంటే బాగుండు అనుకున్నాను. చెబితే పోతుంది, ఉన్నదిన్నట్టుగా చెబుతాం మేము ఎప్పుడు, రహస్యంగా ఒకటి బయట ఒకటి లోపల ఒకటి దాచుకోం కదా. అందువల్ల చెప్పుతున్న మాట ఏంటంటే, 2009 సంవత్సరంలో జరిగింది ఇది, 9 ఏళ్ల క్రితం. అందుకనే మన పెద్దలే ఉన్నారు, దేని మీద నీ ఎక్కువ దృష్టి పెడితే అది నీకు తెలియకుండా వస్తుంది. ఆటల మీద దృష్టి పెడితే ఆడతావు, పాటల మీద దృష్టి పెడితే పాడతావు, పురాణాల మీద దృష్టి పెడితే పురాణాలే నీకు అవుతాయి. కాబట్టి సత్సాంగత్యం చెయ్యాలి అని లోకాలి చాటి పిల్లల్లో చాలామందిని మార్చాను నేను. పిల్లలు నన్ను మార్చలేరు, పిల్లలు నన్ను మార్చలేకపోయారు, ఏ మార్చలేకపోయారు, నేను మార్చగలిగాను. ఇప్పుడు చాలామంది పిల్లలు వస్తున్నారు, 265 మంది పిల్లలు ఇవాళ ఆటలు ఆడుతున్నా ఆటల్ని ఆరోగ్యం కోసం ఆడుతున్నారు తప్ప అమ్మవారి మీద భక్తి పెంచుకొని ప్రసాదం తిని ఆడుతున్నారు, అర్చన చేస్తున్నారు, పూజ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు మనం మార్చాలి, పిల్లల్ని కూడా తయారు చేయాలి. అందుకని సత్సాంగత్యం చెయ్యాలి, దుస్సాంగత్యం పొరపాటున పనికిరాదు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఇది మనకి భజగోవిందంలో శంకరాచార్యులు వారు చెప్పారు. పాపాత్ములతో నిరంతరం స్నేహం చేయగా చేయగా అలవాట్లు వస్తాయి. విశ్వవేది అనే ఒక దౌర్భాగ్యుని మంత్రిగా పెట్టుకున్న ఈ సౌరి అనేవాడు, వాడి మంత్రాంగంలో పడ్డా, వాడు మారడమే కాకుండా తక్కిన ముగ్గురు సోదరుల్ని మార్చాడు. ఇంతమంది కలిసి యజ్ఞం చేయించే ఋత్విక్కుల్ని మార్చారు. వీళ్ళంతా కలిసి పవిత్ర యాగం మానేసి దౌర్భాగ్యపు అభిచార హోమం చేశారు. అందులో నుంచి భయంకర శక్తిని సృష్టించారు. అంత భయంకర శక్తిని సృష్టించే బదులు మంచికి వాడు ఉంటే క్షణంలో ముక్తి పొందుతారండి వాళ్ళు. ఇప్పుడు ఆ కృత్య పుట్టుకొచ్చింది. కృత్య పుట్టి కిం కర్తవ్యం అతఃపరం, నా కర్తవ్యం ఏమిటి, నన్ను ఎందుకు సృష్టించారా నరుల్లారా అంది. భయంకరాకారంతో సోలంతో పుట్టిన ఆ శక్తి. అప్పుడు వాళ్ళు అన్నదమ్ములు నలుగురును, మా సోదరుడు ఖనిత్రుడనే మహావీరుడు ఒకడున్నాడు, హస్తినాపుర సింహాసనాన్ని వశం చేసుకుని పరిపాలిస్తున్నాడు, అతన్ని సంహరించు పో అన్నారట. అలాగే అని రాగి మీసములు, రాగి గడ్డం, బోడిగుండు, సోలం కలిగిన ఆ కుర్చీ బయలుదేరింది. ఈలోపు అక్కడ ఖనిత్రుడు, ఆ రోజు అష్టమి, అష్టమి నాడే పుడతాయి ఇలాంటి శక్తులు, దుష్టశక్తులు అష్టమి నాడే పుడతాయి. కానీ ఇదే అష్టమి, అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైన రోజని చెప్పానుగా మీకు. అమ్మవారికి అష్టమి, నవమి, చతుర్దశి, మూడు తిథులు అత్యంత ప్రీతిపాత్రమైనవి. ఎప్పుడైనా మీరు అష్టమి నాడు కానీ, నవమి నాడు కానీ, చతుర్దశి నాడు కానీ జగన్మాతని భక్తితో పూజించారా అనుకున్న పనులు అవి తీరుతాయి. ఇది మీకు ఎన్నోసార్లు చెప్పాను, దుర్గా సప్తశతిలో ఉందని చెప్పాను, దేవీ భాగవతంలో ఉందని చెప్పాను. ఆ రోజు అదృష్టవశాత్తు శరత్కాలం, అందులో శుక్లపక్షం కంటే కృష్ణపక్షం మరింత పవర్ఫుల్, ఎక్కువ శక్తివంతమైనది. శరత్కాలంలో కార్తీక మాసంలో కృష్ణపక్షంలో అష్టమి తిథి నాడు ఈ ఖనిత్ర మహారాజు గారు లోకం బాగుండాలి, అందరూ బాగుండాలనే కోరికతోటి ఒక అర్చన చేశాడు. హస్తినాపురంలో అమ్మవారు అంబికాదేవి యొక్క ఆలయం ఉన్నది. ఆ అమ్మవారికి అంబికకి 8 చేతులు ఉంటాయి, సింహవాహనం మీద ఉంటుంది అమ్మ, అది అద్భుతమైన ఆలయం. దాన్ని ఖనిత్రుడి యొక్క పూర్వులు కట్టారట, చాలా గొప్ప ఆలయం అన్నమాట. ఆలయంలో అమ్మవారి విగ్రహం సింహం మీద కూర్చుని ఉంటుంది, 8 చేతులు ఉంటాయి, ఒక చేతిలో ఖడ్గం, ఒక చేతిలో ధనుస్సు, ఒక చేతిలో బాణం, ఒక చేతిలో సోలం, ఒక చేతిలో చక్రం, ఒక చేతిలో శంఖం, మరో చేతిలో తామర పువ్వు, ఓ చేతితో వరదముద్ర, ఇలా 8 చేతుల్లో ఆయుధాలు ధరించి ఉంటుంది. ఆ అమ్మవారిని ప్రతి అష్టమి నాడు వీళ్ళు ఏం చేసేవారట, నిలువెత్తు విగ్రహాన్ని పూర్తిగా ఆవుపాలు మొదలుకొని పంచామృతాలతో విడివిడిగాను, ఆ తర్వాత పంచామృతాలు కలిపిన మిశ్రిత పదార్థంతో అభిషేకం చేసేవారు. చేసినంతసేపు దుర్గా సూక్తము, శ్రీ సూక్తము, పురుష సూక్తము, ఇంకా మహాన్యాసం మొదలైనవి చెప్పేవారు. ఆఖరణ ఖడ్గమాల చాలా గొప్పది, అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఖడ్గమాల. చిట్ట చివరికి ఖడ్గమాలతో కుంకుమ పూజ కనుక పూర్తి చేస్తే అది ఉత్తమ పూజ అని మంత్రశాస్త్రం చెబుతున్నది. ఎవడైనా ఆఖరి పూజగా ఖడ్గమాలతో ముగించడం మంచిదట. ఇది నేను చెప్పలా, వామకేశ్వర తంత్రంలో శివుడు పార్వతితో నాకు అత్యంత ప్రీతిపాత్రమైనది ఏమిటి అని అమ్మవారు అడిగితే అమ్మకే చెప్పేట, నీకు ప్రీతిపాత్రం ఖడ్గమాల అని. అమ్మ అడగడం ఏంటి, అసలు నాకు ఏది ఇష్టమని ఆవిడ అడగాల. అడిగితే శివుడు నీకు ఇష్టమైంది ఖడ్గమాల కదా అన్నట్ట. అంటే ఆయన ద్వారా చెప్పించింది ఆవిడ. అందువల్లే అప్పటి నుంచి ఏం చేసేవారు పూర్వకాలంలో, అమ్మవారికి ఖడ్గమాలతోటి కుంకుమ పూజ చేసేవారు, నిమ్మకాయల దండ వేశారు, నిమ్మకాయల దండ కూడా వెయ్యాలి. ఎప్పుడు ఖడ్గమాల స్తోత్రం చేసేవాళ్ళకి అవకాశం ఉంటే నిమ్మకాయలు ఒక దండ కిందకు వచ్చి మెడలో వేసి శుక్రవారం అంతా వంచి శనివారం ఇతరులకు పంచిపెట్టమని, లేదా అష్టమి నాడు పూజ చేసేటప్పుడు నిమ్మకాయలతో దండ తయారు చేసి అమ్మ మెడలో వేసి ఆ మరునాడు నవమి నాడు పంచిపెట్టమన్నారు. నవమి నాడు దండేస్తే దశమి నాడు పంచిపెట్టాలి. ఒక 24 గంటలు ఉండాలి వేసిన దగ్గర నుంచి మరునాడు దాకా మళ్ళీ అలా వేసి తీసేస్తే ఉపయోగం లేదు. ఈ నిమ్మకాయ కనుక కట్టుకుంటే నిజంగా వాస్తు దోషాలు పోతాయి. మణిద్వీపంలో దేవీ భాగవతంలో రాస్తారు చూడండి, అందులో ఏమంటాడో తెలుసా, నాయనలారా నవీన గృహ నిర్మాణే వాస్తుయాగి తథైవచ పఠితవ్యం ప్రయత్నేన కళ్యాణం తేన జాయతే. కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు ఇంట్లో చక్కగా శ్రద్ధతో ఈ మణిద్వీపాన్ని పారాయణ చేయించుకోండి. దేవీ భాగవతంలో 5 5 అధ్యాయాలు అది, అది ఇళ్లలో చదివితే ఇంటికున్న వాస్తు దోషాలు పోతాయి. వాస్తుయాగం చేయించుకోవడానికి డబ్బులు లేకపోతే ఇది శ్రద్ధతో పారాయణ చేయించుకోండి, అప్పుడు ఆ ఇంట్లో కళ్యాణం తేన జాయతే. దానివల్ల ఆ పారాయణ వల్ల కళ్యాణం శుభము జరుగుతుంది, ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు పోయి ఇల్లు పవిత్రమవుతుంది. అంతేగాని మిరపకాయల పీక కంట్లో పెట్టుకోకర్లా, ఏకక్కర్లా, వాస్తు దోషాలు టక్కర పోతాయి. అంత గొప్పది, అపూర్వమైనది అనమాట నిమ్మకాయ అంటే. అమ్మవారు ఇక్కడ శారదా పరమేశ్వరికి అలంకారం చేస్తూ ఉంటే ఎంత బాగుంటుందని మీరు చూశారు కదా, అద్భుతమైన మాలలు పెట్టి అందులో పూర్ణిమ నాడు గ్రహణం నాడు తలుపు మూసే ముందు చేసిన అలంకారం 2 కళ్ళతో చూసామను, కానీ 2 కళ్ళు సరిపోయాయా? ఇంకో 100 కళ్ళు ఉంటే బాగుండు, 1000 కళ్ళు ఉంటే బాగుండు అనుకున్నావా లేదన్నా? రోజు ఎన్ని మాలలు, అసలు ఈ సంస్థానం లాంటి మెయింటెనెన్స్ ఎవడో చేయలేడు బాబు, ఎందుకు వచ్చింది ఇంకా? ఎందుకంటే పొగడం కూడా అనవసరం. భగవంతుడు ఆయనకి ఆ శక్తి ఇచ్చాడు, ఆయనకు ఆరోగ్యం ఇచ్చి ఒక 10 ఏళ్ల పాటు ఈ పురాణాలన్నీ పూర్తి చేసేదాకా ఆరోగ్యంగా తిరగాలని నేను మంగళాశాసనం చేస్తున్నాను. ఇప్పుడు ఆయన అమ్మవారిని ఖడ్గమాల స్తోత్రం చదువుతూ నిమ్మకాయల దండ వేశాడు, కుంకుమ పూజ చేశాడు. ఏం మంత్రం అది? త్రిపుర సుందరి హృదయదేవి శిరోదేవి శిఖాదేవి కవచదేవి నేత్రదేవి అస్త్రదేవి కామేశ్వరి భగవాలిని నిచ్చక్రణే వేరుండే వహనివాసిని మహావజ్రేశ్వరి శివదూతి త్వరితే కులసుందరి నిత్యే రేలపతాకే విజయే సర్వమంగళే జ్వాలామాలిని చిత్రే మహానిత్యే పరమేశ్వర పరమేశ్వరి మిత్రేశమై షష్ఠీశమై ఉడ్డీశమై చర్యానాథమై లోపాముద్రమై అగస్త్యమై కాలతాపరమై ధర్మాచార్యమై ముక్తకేశీశ్వరమై దీపకళానాథమై విష్ణుదేవమై ప్రభాకర దేవమై తేజోదేవమై మనోజదేవమై కళ్యాణదేవమై వాసుదేవ రత్నదేవమై శ్రీరామానందమయ్యి అణిమాసిద్ధే లఘిమాసిద్ధే గరిమాసిద్ధే మహిమాసిద్ధే ఈశత్వసిద్ధే వశిత్వసిద్ధే ప్రాకామ్యసిద్ధే భుక్తిసిద్ధే ఇచ్ఛాసిద్ధే ప్రాప్తిసిద్ధే సర్వకామసిద్ధే బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మాగేంద్రి చాముండే మహాలక్ష్మి సర్వసంక్షోభిణి సర్వవిద్రావిణి సర్వాకర్షిణి సర్వశంకరి సర్వరంజని సర్వోన్మాదిని సర్వమహాంకుశే సర్వఖేచరి సర్వబీజే సర్వయోనే సర్వత్రిఖండే త్రైలోక్యమోహన చక్రస్వామిని ప్రకటయో కామాకర్షిణి బుద్ధ్యాకర్షిణి అహంకారాకర్షిణి శబ్దాకర్షిణి స్పర్శాకర్షిణి రూపాకర్షిణి రసాకర్షిణి గంధాకర్షిణి చిత్తాకర్షిణి ధైర్యాకర్షిణి స్మృత్యాకర్షిణి నామాకర్షిణి బీజాకర్షిణి ఆత్మాకర్షిణి అమృతాకర్షిణి శరీరాకర్షిణి సర్వాశా పరిపూరక చక్రస్వామిని గుప్తయోగిని అనంగ కుసుమి అనంగ మేఖలి అనంగ మదనే అనంగ మదనావతురి అనంగ రేఖి అనంగ వేగిని అనంగాంకుశి అనంగ మాలిని సర్వసంక్షోభణ చక్రస్వామిని గుప్తతర యోగిని సర్వసంక్షోభిణి సర్వవిద్రావిణి సర్వాకర్షిణి సర్వాహ్లాదిని సర్వసంమోహిని సర్వస్తంభిని సర్వదృంభిణి సర్వవశంకరి సర్వరంజిని సర్వోన్మాదిని సర్వార్థ సాధకే సర్వసంపత్తి పూరిణి సర్వమంత్రమయ్యి సర్వద్వంద్వక్షయంకరి సర్వసౌభాగ్య దాయక చక్రస్వామిని సంప్రదాయ యోగిని సర్వసిద్ధిప్రదే సర్వసంపత్ప్రదే సర్వప్రియంకరి సర్వమంగళకారిణి సర్వకామప్రదే సర్వ దుఃఖ విమోచిని సర్వ మృత్యు ప్రశమని సర్వ విఘ్న నివారిణి సర్వాంగ సుందరి సర్వ సౌభాగ్యదాయిని సర్వార్థ సాధక చక్రస్వామిని కులోత్తేర యోగిని సర్వజ్ఞే సర్వశక్తే సర్వైశ్వర్యప్రదాయిని సర్వజ్ఞానమయి సర్వవ్యాధి వినాశిని సర్వాధార స్వరూపే సర్వపాపహరే సర్వానందమయి సర్వరక్షాస్వరూపిణి సర్వేప్సిత ఫలప్రదే సర్వరక్షాకర చక్రస్వామిని నిగర్భయోగిని వసిని కామేశ్వరి మోదిని విమలి అరుణే జైలి సర్వేశ్వరి కౌళిని సర్వరోగహర చక్రస్వామిని రహస్యయోగిని బాణిని చాపిని పాసిని అంకుశిని మహాకామేశ్వరి మహావజ్రేశ్వరి మహాభగమాలిని సర్వసిద్ధిప్రద చక్రస్వామిని అతిరహస్యయోగిని శ్రీశ్రీ మహాభట్టారికే సర్వానందమయి చక్రస్వామిని పరాపర రహస్యయోగిని త్రిపురే త్రిపురేసి త్రిపుర సుందరి త్రిపురవాసిని త్రిపురా శ్రీ త్రిపురమారిణి త్రిపురాసిద్ధే త్రిపురాంబ మహాత్రిపుర సుందరి మహామహేశ్వరి మహామహారాజ్ఞి మహామహాశక్తే మహామహాగుప్తే మహామహాజ్ఞప్తే మహామహానందే మహామహాస్కంధే మహామహాశ్రీ మహామహాశ్రీ చక్రనగర సామ్రాజ్ఞి నమస్తే నమస్తే నమస్తే. ఇలా భక్తి శ్రద్ధలతో ఆ మహానుభవుడు ఖడ్గమాల స్తోత్రం అంతా ఆమూలాకరం చదివి కంఠస్థం చేసి కుంకుమ పూజ చేశాడు. అలా పూజ చేసి ఆ కుంకుమ నుదుట ధరించాడు. ఇంతలో మహాభయంకరమైన కృత్య అక్కడికి వచ్చింది ఆయన్ని చంపడానికి. ఒక పక్కన అమ్మవారి విగ్రహం, ఆ విగ్రహం దగ్గర అష్టమి నాడు జగదేకమాత పూజ చేసి కుంకుమ ధరించి ఉన్న ఈ పుణ్యాత్ముడిని చూడగానే ఉణికిపోయింది ఆ కృత్య, హడిలిపోయింది, భయపడిపోయింది, కంగారు పడిపోయింది. ఓరి దేవుడో, ఈ మహాత్ముణ్ణి, ఈ జ్ఞానిని, ఈ ఉపాసకుణ్ణి చంపడానికి నన్ను పంపారా అని అక్కడికి వచ్చి కవ్వును కేకబెట్టి ఈ రివ్వును మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. ఎంత వేగంగా వచ్చిందో అంత వేగంగా వెనక్కి వెళ్ళిపోయింది. వెళ్ళి ఏం చేసిందిట, ఈ కృత్యులకు లక్షణం ఉందండో, అవతలవాణ్ణి చంపుతాయి లేదా చంపలేకపోతే వెనక్కి తిరిగి వచ్చి సృష్టించిన వాడిని చంపుతాయి. ఆ పడంగా వెనక్కి వచ్చి అమాంతంగా మరలి రయ్యమున్న పురోహిత వితతిపై ఆ విశ్వవేది మీద పడిన అందరూ వ్యసభస్మమైరి. ఈ కృత్య వెనక్కి తిరిగి వచ్చింది. పాపం ఇంకా వేదిక దగ్గరే ఉన్నారట. మళ్ళీ కృత్యం ఆయన చంపుతుంది, వెనక్కి వచ్చాక దాన్ని ఉద్వాసన చెప్పి లోపల పంపుదామని. ఉద్వాసన కాదు, వీళ్ళ మీద పడి మొత్తం అందరినీ భస్మం చేసేసి పాపం మధ్యలో ఆ పురోహితుల్ని, ఋత్విక్కుల్ని, ఈ రాజుల్ని, ఆ మంత్రుల్ని మొత్తం ఒక్కళ్ళు లేకుండా వేదిక దగ్గర ఉన్న వాళ్ళందరినీ భస్మీ పటలం చేసింది. అది అమ్మవారి యొక్క శక్తి అంటే. అందుకని పరమేశ్వరుని నమ్ముతారు. లోకం అంతా ఆశ్చర్యపోయింది, మొత్తం అంతా బూడిదైపోయేగానే ప్రజలు ఈ విషయం మీరు అక్కడికి వచ్చి ఇదేమిటి వీళ్ళంతా ఇలా బూడిదైపోయారు అనుకున్నారట. ఇది మహారాజు ఖనిత్రుడికి చెప్పారు. అప్పుడు ఖనిత్రుడు వణికిపోయి, నా సోదరుడు ఋత్విక్కులతో కలిసి బూడిదైపోయారా, ఎందుకు ఇలా అయిపోయారు అని వెంటనే మునీంద్రుణ్ణి, ఎవరిని, మునీంద్రవంధుడు విజ్ఞాన నిధి వశిష్ఠుండే తెంచిన అతనికి వందనంబు చేసే వినీతి. ఆయన కులగురువు వశిష్ఠుడు, అందుకని వశిష్ఠుణ్ణి పిలిపించి ఆయన కాళ్ళు పట్టుకుని, మహాత్మా వశిష్ఠ మహర్షి, ఏమిటి అన్యాయం, నా సోదరులు ఋత్విక్కులతో పాటు భస్మైపోయారట, ఏం జరిగిందనగా ఆయన చిరునవ్వు నవ్వి, నీ ఇంకా నీ సోదరులు ఏమిటి నాయన, వాళ్ళు ఒక మంత్రి యొక్క మాట విని నీ మీద కక్ష కట్టి నిన్ను చంపటానికి కృత్య అనేదాన్ని పంపారు, అభిచార హోమం చేశారు. ఆ హోమంలో నుంచి ఒక రాక్షస శక్తి, దుష్టశక్తి పుట్టింది. నువ్వు అష్టమి నాడు మొన్న పూజ చేస్తుంటే నిన్ను చంపడానికి వచ్చింది, కానీ నిన్ను చూడగానే నీవు ధర్మాత్ముడివి, జ్ఞానివి, అమ్మవారి భక్తుడివి గనక ఈ ప్రయోగం నిన్నేం చేయలేక వెనక్కి వాడనే బూడిచ్చేసింది అన్నట్టు. అప్పుడు ఈయన సంతోషించలేదు. అయ్యో, నేను పాపాత్ముడిని, నేనే పుట్టకుండా ఉంటే నా సోదరులకి ఈ తగాద వచ్చేదా, కాబట్టి వశిష్ఠ మహర్షి, నా సోదరుల చావుకి నేనే మూరకారకుణ్ణి, నేను లేకపోతే ఈ సామ్రాజ్యాన్ని వాళ్ళు పరిపాలించుకునేవారు, అసలు నన్ను అడిగితే ఇచ్చేసేవాడిని నేను, వాళ్ళు అడిగి ఉంటే వాళ్ళకి ఇచ్చి అడిగిపోయేవాడిని, ఎందుకు ఈ పని చేశారు వాళ్ళు, నా సోదరులు లేని నేను బ్రతకను, నేను కూడా ఆత్మహత్య చేసుకుంటాను, లేదా నా సోదరులు బతికే మార్గం చెప్పండి అన్నట. ఆయన తెల్లబోయి, ఎంత గొప్పవాడివిరా నువ్వు, నిన్ను చంపడానికి ప్రయత్నించి ఆహుతైపోయిన సోదరులు బ్రతకాలనుకుంటున్నావా, మళ్ళీ అమ్మనే పట్టుకో, నేను అమ్మకి దగ్గరుండి, నీ దగ్గర నీ పక్క నుండి అమ్మవారికి నీ చేత అభిషేకం చేయిస్తాను అని తేనెతో అభిషేకం చేయించాడు. ఆ అభిషేకానికి అమ్మవారు మెచ్చుకుని ప్రత్యక్షమై, నీవు కోరిన వరాలు ఇస్తాను, ఏం కావాలో కోరుకో అంటే, వశిష్ఠుడు ఈ రాజుగారి కోరిక చెబుతున్నాను, చచ్చిపోయి కాలిపోయి బూడిదైపోయిన ఋత్విక్కులతో పాటు ఆ రాజుగారి సోదరులందరూ బతకాలి, ఈసారి దుష్టబుద్ధి పోయి సద్బుద్ధి వాళ్ళకి రావాలన్నట్టు. ఆయన సద్బుద్ధితో పుట్టాలి అనగానే టక్కన అమ్మవారు, ఇదిగో మీ వాళ్ళంతా ఇక్కడే ఉన్నారందిట, అందో లేదో సరిగ్గా ఈ ఖనిత్రుడికి ఎదురుగుండా అమ్మవారి మందిరం దగ్గరే ఈ చచ్చిపోయిన మంత్రులు, పురోహితులు, ఈ రాజుగారి తమ్ముళ్ళు అందరూ మళ్ళీ బతికారు. ఇప్పుడు వాళ్ళలో దుర్బుద్ధి పోయిందిట, ఎందుకని అమ్మనుగ్రహంతో దుర్బుద్ధి కూడా పోవాలని కదా వశిష్ఠుడు కోరాడు, దానివల్ల వాడికి దుర్బుద్ధి పోయి సద్బుద్ధి వచ్చి అన్నగారి కాళ్ళు గట్టిగా పట్టుకుని ఆ రోజు నుంచి అమ్మని ఉపాసిస్తూ తరిస్తూ తాము సుఖంగా ఉంటూ ప్రజలను సుఖపెట్టారు. ఇదంతా మార్కండేయుడు క్రోష్ఠుకి చెప్పి జగన్మాత కటాక్షం వల్ల దుర్బుద్ధులు నశిస్తాయి, జగన్మాత కటాక్షంతో అనారోగ్యములు నశిస్తాయి, ఆయువు పెరుగుతుంది, సత్కార్యములు చేయగలుగుతాం, అటువంటి అమ్మని నిత్యం పూజించు అని వివరించాడు. రేపు ఎక్కువసేపు ఉండదు, ఒక్కే ఒక్క కథ ఉంటుంది, సూర్యుడి యొక్క మహిమ. సూర్యభగవానుడు రాజ్యవర్ధనుడు అనేటటువంటి ఒక రాజుగారిని అనుగ్రహిస్తాడు. ఆదిత్య మహాత్మ్యం ఆరోగ్యం కూడా ఇస్తుంది, అది మీ అందరికీ నేను వివరిస్తాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహీ మహిషా గోబ్రాహ్మణే శుభమస్తు, లోకా సమస్తా సుఖినో భవంతు.